శ్రోతలకు నమస్కారం. తెలుగువారికి కన్నడంతోనూ మలయాళంతోనూ హిందీతోనూ పోలిస్తే జ్ఞానపీఠ పురస్కారాలు తక్కువ వచ్చాయి. ఇద్దరికే దక్కే. అందులో మొదటివారు విశ్వనాథ సత్యనారాయణ. కవి సమ్రాట్ అనే బిరుదు కూడా ఆధునిక కవుల్లో ఆయనకొక్కరికే ఉంది. అంతకుముందు కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఉన్నాడు 15వ శతాబ్దిలో. అంతటి మహాకవి కనుకే విశ్వనాథ్ కూడా కవి సమ్రాట్ అయ్యాడు. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రతిభావంతుడు, అత్యంత వివాదాస్పదుడు అయిన కవి రచయిత ఈయనే. విశ్వనాథ గారి గురించి మరికొన్ని అంశాలు. 1895లో కృష్ణాజిల్లా గన్నవరం తాలూకాకు చెందిన నందమూరు అనే చిన్న ఊళ్ళో విశ్వనాథ సత్యనారాయణ జన్మించారు. ఆయన పుట్టగానే అంటే వాళ్ల కుటుంబంలోని ఆచారం ప్రకారం జాతకాలు వేస్తారు కనుక ఆ జాతకాలు వేసినప్పుడు జ్యోతిష్కులు బహుకళావేత్త, మహాకవి, మహారచయిత అవుతారు అని చెప్పారట. అదంతా నిజమే అయింది. సత్యనారాయణ గారు చిన్నప్పటి నుంచే ఏకసంధ్యాగ్రాహి అని చెప్తారు. బహుశా దేన్నైనా అర్థం చేసుకోవడంలోనే కాదు, తిరిగి చెప్పడంలోనూ దాన్ని రాయడంలోనూ కూడా ఒక ప్రవాహ సదృశ వేగం ఆయనలో ఉండేది. అందుకే అన్ని రకాల ప్రక్రియల్లోనూ ఆయన అన్ని గ్రంథాలు ఒక జీవితకాలంలో రాశారు. అంటే ఒక మనిషి తన జీవితకాలంలో 26 పద్యకావ్యాలు, 36 నవలలు, పురాణ వైర గ్రంథమాలలో మరో 19 నవలలు, 30 కథలు, 16 నాటకాలు, 3 నాటికలు, 11 విమర్శ గ్రంథాలు, 7 సంస్కృత రచనలు, సమగ్ర రామాయణం, అంటే ఇన్ని రచనలు చేయడం ఒక అసాధారణ వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుంది. విశ్వనాథ గారు మహాపండితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ పాండిత్యంతో పాటు ఆయనకి బాల్యంలోనే ప్రజా కళలను ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం కూడా దక్కింది. అందుకే ఆయన కవిత్వంలో అక్కడక్కడా మనకు పల్లె సువాసనలు గుబాళిస్తుంటాయి. విశ్వనాథకు సాహిత్యంతో తొలి పరిచయం నాటకాల ద్వారానే జరిగింది. చిన్నప్పుడు వీధి నాటకాలు, ఆ తర్వాత సంస్కృత నాటకాలు చూసి రసమంటే ఏమిటి, శిల్పమంటే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకున్నానని, తర్వాత కవిగా కావడానికి ఇవి దోహదం చేశాయని ఆయన చెప్పుకున్నారు. విశ్వనాథ కవిత్వం రాస్తున్న కాలం జంట కవుల కాలం. అంటే తిరుపతి వెంకట కవులు ఒకవైపు, పింగళి కాటూరి కవులు మరోవైపు చాలా ప్రసిద్ధులు. బహుశా ఆ స్ఫూర్తితోనేమో ఆయన తన మిత్రుడైన కొడాలి ఆంజనేయులతో కలిసి సత్యాంజనేయ కవులు అనే పేరిట వీళ్ళిద్దరూ జంట కవులుగా కవిత్వ రచన ప్రారంభించారు. కానీ ఎందుకో వీరిద్దరి కవితా మార్గాలకు పొంతన కుదరలేదు. అందుకే కవులుగా విడిపోయారు. కానీ స్నేహితులుగా మాత్రం చాలా కాలం కొనసాగారు. అంటే ఆంజనేయులు గారు మరణించే వరకు కూడా వీరిద్దరిది చాలా గొప్ప స్నేహం. అసలు విశ్వనాథ గారు సాహిత్యం విషయంలో ఎక్కువగా మరొకరితో కలవలేరేమో అన్న విషయం ఆనాడే సూత్రప్రాయంగా తెలిసింది. భవిష్యత్తులో కూడా ఆయన సాహిత్య మార్గానికి, సాహిత్య వస్తువుకు, సాహిత్య ప్రయోజనానికి, తాత్వికతకు సంబంధించినంత వరకు చాలా వరకు ఒంటరిగానే మిగిలారు. ఆయనకు అభిమానులు విండుగా ఉన్నారు. కానీ విమర్శకులు అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే ఉండేవారు. ముఖ్యంగా ఆయన కవిత్వ శక్తి పట్ల ఎవరికీ అగౌరవం కానీ తక్కువ అంచనాలు కానీ లేవు. కానీ ఆయన సాహిత్య సామాజిక దృక్పథంతో మాత్రం ఏకీభవించిన వారు తక్కువ. 1914లో ఆయన రాసిన ఆంధ్ర పౌరుషం ఆయన మొట్టమొదటి కవిత. అప్పటి ప్రసిద్ధ కవి రాయపురుడు సుబ్బారావు స్ఫూర్తితో విశ్వనాథ దేశభక్తి, రాష్ట్రభక్తి ఉద్దీప్తమై ఆంధ్ర ప్రశస్తి అన్న మరో గొప్ప కావ్యాన్ని 1924లో రచించారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో ఇది చాలా ప్రేరణ కలిగించిన కావ్యం. విశ్వనాథ సత్యనారాయణకు రామాయణ కల్పవృక్షం కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి బీజం చిన్న వయసులోనే పడింది. తండ్రి శోభనాథుడికి విశ్వనాథ కవిత్వం రాయడం ఇష్టం లేక ఆయన కాగితాలను చింపేసేవారట. విశ్వనాథ తనను రాయనివ్వమని బతిమలాడుకుంటే రాస్తే రామాయణం రాయాలి కానీ ఈ పిచ్చి కవిత్వాలు వద్దు అని తండ్రి అన్నారట. అప్పుడు విశ్వనాథ చెప్పారట, రామాయణం రాయడానికి కావలసిన నైపుణ్యం సాధించడానికే ఇలా పద్యాలు రాస్తున్నాను, ఎప్పటికైనా రామాయణం తప్పక రాస్తాను అని తండ్రికి మాట ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే తన ఆత్మకథలో చెప్పుకున్నారు. బందర్లో ఎఫ్ఏ చదువుతున్నప్పుడు విశ్వనాథ గారి విస్తృత అధ్యయనం ప్రారంభమైంది. అక్కడే ఆయన జీవితాన్ని, సాహిత్యాన్ని శాసించిన హిందూ పునరుజ్జీవన భావాలకు పునాది కూడా పడింది. ఆ నోబుల్ కళాశాలలో జాన్ అనే ఒక యురేషియన్ ఉపాధ్యాయుడు వీళ్లకు నాటకం బోధించేవాడు. అతను తను మామూలుగా క్లాసులో పాఠం చెప్తూ అవకాశం వచ్చినప్పుడు రానప్పుడు కూడా హిందూ మతం పైన అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే విశ్వనాథ గారు లేచి దానికి జవాబు చెప్పేవారట. అప్పటి నుంచే ఆయనకు తీవ్రవాది అని, ఆంగ్ల విరోధి అని బిరుదులు కూడా లభించాయి. మరో సంఘటన త్రిపురనేని రామస్వామి చౌదరితో ఆయనకు ఏర్పడ్డ విరోధం. అప్పటికే రామస్వామి హేతువాదిగా సుప్రసిద్ధుడు. పురాణాలను తిరగరాయడం ఆయన అప్పటికే ప్రారంభించారు. ఇలాగా పురాణాలను విమర్శిస్తూ ఆయన రాసిన కురుక్షేత్ర సంగ్రామం అనే నాటకాన్ని విశ్వనాథ గారు ఖండిస్తూ తమ జంట కవుల పేరుతో ఒక వ్యాసం రాశారు. ఆ రోజుల్లోనే ఆయన చెళ్లపిళ్ల గారి విద్యార్థి కూడా. అయితే క్లాసులో పాఠం వినడం మినహా విడిగా చెల్లపిళ్లవారి శిష్యరికం ఏమాత్రం ఆయన చేయలేదు. విశ్వనాథ చిన్నప్పటి నుంచి ఎలాంటి వ్యక్తి అంటే, అతను ఎవరినీ అనుకరించేవాడు కాదు. తన కాలంలోనే రాయప్రోలు లాంటి ఆధునిక కవి, చెళ్లపిళ్ల వంటి అవధాన కవి ఉండి కూడా, వీళ్ళిద్దరితో సన్నిహిత సంబంధం ఉండి కూడా ఆయన ఎవ్వరినీ అనుకరించలేదు, అనుసరించలేదు. అందుకే చెళ్లపిళ్లవారు ఒకసారి సభలో అన్నారు, నా మార్గంబును కాదు శిష్యుడైనన్, నా తాత ముత్తాతలందే మార్గంబును కాదు, వానిదెదియో ఈ మార్గం అట్లౌటచే సామాన్యుండనరాదు వీని. నిజంగానే ఆయనతో విభేదించేవారు కూడా ఒప్పుకుంటారు అతను అసామాన్యుడని, ఆయన ఆలోచన చాలా మౌలికమైందని. విశ్వనాథ గారి విద్యాభ్యాసం వరకు వస్తే BA MA తెలుగు సంస్కృతాలు చదివారు. చదువుకునే రోజుల్లోనే గాంధీగారి సిద్ధాంతాలతో ప్రభావితులై జాతీయోద్యమంలోకి దూకుదాము అనే ఆవేశం ఆనాటి యువత అందరికీ ఉన్నట్టే ఈయనకి ఉండేది. కానీ ఇంట్లోని ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకుని కుటుంబాన్ని పోషించక తప్పని పరిస్థితి ఏర్పడి ఉద్యమానికి దూరంగానే ఉండిపోయారు. ఆయన చేసిన వృత్తి అధ్యాపక వృత్తి. బందరు జాతీయ కళాశాలలో, గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఆయన పనిచేసేవారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, విశ్వనాథ వారు చిన్నప్పటి నుంచి సాహిత్యానికి చేరువుగా ఉన్న సాహిత్య సంస్థలు దేనిలోనూ ఇమడలేకపోవడం. జయంతి పత్రికను ఉన్నత ప్రమాణాలతో తీసుకువస్తున్న తరుణంలోనే రచయితల ప్రోత్సాహం లేక, ఆర్థిక కారణం లేక క్రమంగా విరమించుకోవాల్సి వచ్చింది. అలాగే ఆ రోజుల్లోనే సుప్రసిద్ధమైన నవ్య సాహిత్య సమితిలో ఆయన కొంతకాలం సభ్యుడిగా ఉన్నారు. అక్కడ అందరికీ తెలిసిందే సభాపతిగా తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారు ఉండేవారు. ఈ సభాపతి పదవి ఆజన్మాంతం ఉండాలి అన్న ప్రతిపాదనను విశ్వనాథ వ్యతిరేకించారు. దీనికి కాల పరిమితి విధించి తీరాలి అని ఆయన అన్నప్పుడు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు ఆయనతో విభేదించి, చివరికి వీళ్లందరితోనూ పోట్లాడి విశ్వనాథ గారు నవ్య సాహిత్య సమితి నుంచి బయటకు వచ్చేశారు. ఇది చెప్పడం దేనికంటే, ఆయనకు ఏదైనా అవసరం అని ఎప్పుడు అనిపించలేదేమో అని, అంటే దేనిలో అయినా సభ్యత్వం తీసుకున్నా దీనికోసం రాజీ పడదాం అనే ఉద్దేశం ఆయనకి ఎప్పుడు ఉండేది కాదు. చివరికి ఉద్యోగం విషయంలో కూడా అంతే. ఉద్యోగం నిజానికి ఆయనకు తప్పనిసరి. ఆ పరిస్థితుల్లో కూడా తనకి నచ్చని వాతావరణం ఉంటే ఆయన ఇమడలేరు. అందుకే విశ్వనాథ గుంటూరు క్రైస్తవ కళాశాలలో తన ఉద్యోగానికి నమస్కారం పెట్టేసి వచ్చేశారు. అంటే ముందు నుంచి కూడా ఆయనది ఏమాత్రం రాజీని అంగీకరించని మనస్తత్వం. ఆ తర్వాత కూడా కాలంతో కానీ, కాలం వల్ల సాహిత్యంలో వచ్చిన మార్పుల విషయంలో కానీ, సమకాలీన సాహిత్యవేత్తలతో కానీ ఆయన ఎక్కడా రాజీ ధోరణి చూపలేదు. ఒక రకంగా చెప్పాలంటే తన ఒంటి స్తంభం మేడ నుంచి దిగలేదు. ఇవన్నీ జరిగే నాటికే, అంటే ఈయన కళాశాలలు మారుతూ రిజైన్ చేస్తూ బయటికి వస్తున్న నాటికే కవిగా ఆయన సుప్రసిద్ధుడే. భావ కవితా యుగంలో ఆయన కూడా తక్కిన భావకవుల్లాగా ప్రేమగీతాలు రాశారు. గిరికుమారుని ప్రేమగీతాలు బాగా ప్రసిద్ధి చెందింది. అలాగే కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి, శృంగార వీధి, ఈ రచనలన్నీ ఆయన కవితా శక్తికి నిదర్శనాలుగా చెప్పచ్చు. అయితే ఆయనకు, తక్కిన భావకవులకు ఒక భేదం ఉంది. తక్కిన భావకవులు ఊహా ప్రేయసిని ఉద్దేశించి కవితలు రాస్తే, విశ్వనాథ మాత్రం తన గిరికుమారుని ప్రేమ గీతాల్లో తన భార్య పేరే ప్రస్తావించారు. అంటే వివాహానంతర ప్రణయానికి, సాహిత్య పరిభాషలో చెప్పాలంటే కులపాలిక ప్రణయం అన్న భావకవిత్వ శాఖకు విశ్వనాథ అసలు ప్రతినిధి. ఆయనతో పాటు నాయని సుబ్బారావు గారు కూడా ఇలాంటి కులపాలిక కవిత్వం రాసిన విశ్వనాథ వివాహానంతరం రాసి దానికి ఒక ప్రత్యేకతనిచ్చారు. సుబ్బారావు గారు వివాహానికి పూర్వమే కాబోయే భార్య గురించి భావకవుల్లాగా రాశారు. అలాగే తన భార్య వరలక్ష్మి గురించి విశ్వనాథ ఆనందంగా రాసింది గిరికుమారుని ప్రేమగీతాలైతే, ఆమె మరణానంతరం ఆమె స్మృతి కావ్యంగా వరలక్ష్మి త్రిశతి రచించారు. మామూలుగా స్మృతి కావ్యం అనగానే కేవలం విషాద కావ్యంగా కనిపించవచ్చు. కానీ విశ్వనాథ రచనలోని ప్రత్యేకత, ఏ కావ్యమైనా దాని మూల స్వభావాన్ని దాటి ఒక ఆధ్యాత్మిక తాత్విక స్థాయికి చేరుకోవడం. తన నుంచి దూరమైన తన ప్రియ సతీమణి గురించి కవి దుఃఖిస్తున్న తరుణంలోనే ఆ దుఃఖంతోనే ఆగిపోక దుఃఖాన్ని గురించి, మరణాన్ని గురించి చర్చించడం, ఈ చర్చలో 6 ఉపనిషత్తుల సారాన్ని ఇమర్చడం విశ్వనాథకే సాధ్యమైన విషయం. అందుకే కోవెల సంపత్ కుమార్ గారు దీని గురించి రాస్తూ దీన్ని దుఃఖ తత్వోపనిషత్తు అని వర్ణించారు.